రిసీవింగ్ యాటిట్యూడ్, మానసిక స్థితిలోకి వెళ్ళండి 3 నిమిషాల పాటు. మౌనంగా గ్రహించేటటువంటి మానసిక స్థితి. భగవద్గీతను సాధనాత్మకంగా యోగ విద్య పరంగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ మనము కొన్ని మూలభూతమైనటువంటి విషయాలను అవగాహన చేసుకున్నాం. మొట్టమొదట మనం అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఆధ్యాత్మిక విద్యను 18 స్థాయిలలో విభజించుకోవచ్చు. ఒక స్థాయి తర్వాత ఒక స్థాయి చొప్పున 18 స్థాయిలలో పరిపూర్ణ ఆధ్యాత్మికతను మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అర్థం చేసుకునే ప్రాసెస్ లో నిత్య జీవితంలో ఏ విధంగా అయితే విద్యను మనం అభ్యసిస్తూ 1వ క్లాస్ తర్వాత 2వ క్లాస్కి వెళ్లినప్పుడు 2వ క్లాస్లో 1వ క్లాస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, 3వ క్లాస్కి వెళ్తే 1, 2 ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగా భగవద్గీత యొక్క 1వ అధ్యాయం నుంచి 2వ అధ్యాయంలోకి వెళ్లినప్పుడు 1 నుంచి 2 క్లబ్ అయి ఉంటాయి, 3కి వెళ్తే 1, 2, 3 అలా 18 అధ్యాయాలలో ఆధ్యాత్మికతను 18 అంశములుగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అర్థం చేసుకోవటానికి ప్రయత్నించడమే కాకుండా ల్యాబొరేటరీ మాన్యువల్ ని ప్రయోగశాలలో ఏ విధంగా అయితే మనం ప్రయోగాలు చేయాలి అని చదివి ఆచరణలో పెట్టుకుంటాము. భగవద్గీత కూడా ఒక ఆచరణాత్మకమైనటువంటి విద్య. సిద్ధాంతం చాలా తక్కువ, అది ఎక్కువగా చెప్పడు. చెప్పిన చోటల్లా కూడా ఋషులు ఇలా చెప్పారు, వేదాలలో ఇలా చెప్పబడి ఉంది, కవులు ఇలా అన్నారు, మునులు ఇలా అన్నారు, మహాత్ములు ఇలా అన్నారు, పండితులు ఇలా అన్నారు, వేద విధులు ఇలా అన్నారు. ఆ మాట అంటంలో శ్రీకృష్ణుడు వ్యాసుడు యొక్క ఉద్దేశం ఏంటి అంటే మీకు ఇది ఆల్రెడీ తెలుసు, మనకి తెలియదు. అదే భగవద్గీత ఏ యుగంలో ఏ కాలంలో చెప్పబడి ఉన్నదో ఆ కాలంలో ఇది అందరికీ చాలా సహజంగా తెలిసినటువంటి విషయం. ఉదాహరణకి మా వాళ్ళు, నేను ఇంజనీరింగ్ చదివిస్తున్నాను, ర్యాంక్ వచ్చింది, రేపు కౌన్సిలింగ్కి వెళ్ళాలి అనేటటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తికి మనం చెప్పక్కర్లేదు. అక్కడికి వెళ్తే ఫీజు కట్టాల్సి వస్తుంది, ఆపరేటర్స్లు అవి కొనాల్సి వస్తుంది, బట్టలు కొనాల్సి వస్తుంది, చాలా ఖరీదైనటువంటి పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు కొనాల్సి వస్తుంది. ఇవంతే మనకి చాలా సహజంగానే తెలుసు. అంతే తప్ప ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో ర్యాంక్ వచ్చేసింది కనుక ఇంకా వాడు ఇంజనీరింగ్ కాలేజీలో డైరెక్ట్ గా జాయిన్ అయిపోతాడు, మనమేం పట్టించుకోక్కర్లేదు, వారి ఆహారం గురించి మనమేం ఆలోచించక్కర్లేదు, వాడి భోజనం గురించి మనమేం ఆలోచించక్కర్లేదు అని అడగం. ఒకవేళ ఫీజు కట్టినా కాలేజీ ప్రిన్సిపాల్ వాడు ఎక్కడ భోజనం చేయాలండి అని అడగం. భోజనం యొక్క ఏర్పాట్లు మనమే చేసుకుంటాం, బట్టల యొక్క ఏర్పాట్లు మనమే చేసుకుంటాం, వసతి యొక్క ఏర్పాట్లు మనమే చేసుకుంటాం. కానీ యోగ విద్యలో దీన్ని మర్చిపోయాం మనం. ఏ విధమైనటువంటి మానసిక స్థితి మనకి ముందే ఉండాలి, ఋషులు పండితులు వేద విధులు చెప్పినవేంటో మనం మర్చిపోయాం. యోగానికి కావలసినటువంటి ఫండమెంటల్, అమ్మాయికి పెళ్లి చేయాలి, ఎవరికి చేస్తాం పెళ్లి, ఎలా చేస్తాం మనం తెలుసు కదా, ఎంత కష్టపడాలో చేయాలి అండి. అంచేత ఎప్పుడైతే మనం అమ్మాయికి పెళ్లి చేయాలి అనే మాట వాడతామో ఆటోమేటిక్ గా మనకి చాలా విషయాలు బాధపడతాయి. ఏంటి, ముందు కనీసం ఒక నిశ్చిత పరిమాణంలో బ్యాంకులో లిక్విడ్ క్యాష్ ఉండాలి ముందు కనీసం, దాని తర్వాత బ్రతకటం మొదలెడతాం. బ్రతకటం మొదలెట్టాక ఎవరి గురించి అయితే మనం వెతుకుతున్నాము, ఎవరిని మన అమ్మాయికి భర్తగా ఎంచుకుంటున్నాము, వాడు బాగా ఉంటే మనం ఒప్పించుకోం చూడటానికి, ఎర్రగా బుర్రగా ఉంటే, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయి, అక్కడ వెళ్తే మన అమ్మాయి సుఖపడుతుందా సుఖపడదా, ఇవంతా వాడు ఒక మాటలో చెప్తాడు. స్నేహితులతో మాట్లాడుకుంటున్నప్పుడు మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నాను అంటే అర్థం నాకు నువ్వు చెప్పేటటువంటి సంబంధము ఇన్ని రకాలుగా సరిపోయి ఉండాలి. ఇచేత స్నేహితుడికి తెలుసు తన యొక్క ఆర్థిక స్థితి ఏంటో, స్నేహితులకి తెలుసు వీళ్ళ యొక్క కుటుంబ స్థితి ఏంటో. ఒక మామూలుగా అతి పేద కుటుంబంలో ఉన్న వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి, సరే నేమయ్యా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అబ్బాయి ఉన్నట్ట, సరే వెళ్లి సంబంధం అడుగు, అడగలేము మనం. జరగచ్చు అలాంటి మ్యాజిక్ లో వేరే విషయం. అంచేత భగవద్గీతలో ఎక్కడెక్కడవుతే కవయో వదంతి, ఋషియో వదంతి, వేద విధులు ఎలా చెప్తున్నారు, యోగులు ఇలా చెప్తున్నారు అనేటటువంటి మాటలు వచ్చినప్పుడల్లా మన మీద ఒక చాలా పెద్ద బాధ్యత ఉంది. అసలు ఏం చెప్పారు యోగులు, ఆ బ్యాక్గ్రౌండ్ మనకు తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు దానికి ఇంటర్ప్రిటేషన్ చేసేసుకుంటే, ఉదాహరణకి యోగము అనే దాని గురించే మనం మాట్లాడుకుంటున్నాం గనక, యోగము అనేటటువంటి పదానికి మనలో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్లలోనే అందరికీ ఒకే విధమైనటువంటి అవగాహన ఉంటుందని నేను అనుకోను. ఒకడు ప్రాణాయామం చేయటం యోగం అనుకుంటాడు, ఒకడు ఆసనాలకు సవ్యంగా వేయటం యోగం అనుకుంటాడు, ఇంకోటి ఏది యోగం కాదు, ప్రపంచానికి నేను ఎంత దూరం అయిపోతే అంత మంచిది అది పెద్ద యోగం అనుకుంటాడు, ఒకడు అదంతా ఎందుకు, అసలు నేను చేసేటటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలిగితే చాలు, ఈ దేవుడు ఎందుకు, దెయ్యం ఎందుకు, అసలు ఈ గొడవ అంతా ఎందుకు, ముందు నేను ఎక్కడున్నానో అక్కడ కరెక్ట్ గా జీవించగలిగితే అదే పెద్ద యోగం. మరి ఇంతకీ ఇన్ని రకాల యోగాలలో అసలైనటువంటి యోగం ఏమిటి, ఆ అసలైనటువంటి యోగంలో శ్రీకృష్ణుడు చెప్తున్నటువంటి 18 అధ్యాయాలలో ప్రతి అధ్యాయానికి ఒక హెడ్డింగ్ పెట్టాడు యోగము అని. అర్జున విషాద యోగము, సాంఖ్యయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, కర్మ సన్యాస యోగము, ఆత్మయోగము, ఈ మొదటి 6 యోగాలు అన్ని యోగాలే. అంచేత యోగము అనేటటువంటి పదానికి మనం ఇక్కడ ఏ విధమైనటువంటి అర్థం ఇచ్చుకుంటున్నామో దాన్ని మనం స్పష్టంగా అవగాహన చేసుకోకపోతే మనం మాట్లాడుకునేటువంటి మాటలు దది చైచి మీకు అందజేయవలసినటువంటి సమగ్రమైనటువంటి అవగాహనను అందజేయలేవు. అంచేత ఇక్కడ యోగము అనేటటువంటి పదం మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం, భౌతిక జీవితంలో ప్రతిదీ నిస్సారమే అనేటటువంటి మానసిక స్థితి వచ్చినటువంటి సాధకుడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఒకటి అర్థమైంది, సంథింగ్ ఈజ్ రాంగ్. ప్రకృతిలో మనం ఏం పొందినా సుఖము లేదు, ఆనందం లేదు. అది కొంచెం ఆలోచిస్తే మనందరికీ బోధపడుతూనే ఉంటుంది, డబ్బు ఉంటే బాగుంది, డబ్బు వస్తుంది, దాంతోపాటు వచ్చేటటువంటి బాధలు. గురుదేవులు ఒక కథ చెప్తూ ఉండేవారు. ఒక అద్భుతమైనటువంటి భవంతిలో ఒక కోటీశ్వరుడు నివసిస్తూ ఉండేవాడు. కోటీశ్వరుడు అంటేనే అర్థం ఏంటంటే రాత్రిలో నిద్ర పట్టదు అని. చేత నిద్ర పట్టగా ఏం చేసేవాడు, పైన అంతస్తుకెళ్లి డాబా మీద పచారం చేస్తూ ఉండేవాడు. బుర్ర వేడికి పోతూ ఉండేది ఆలోచనలో కాస్త తొంగి చూసేవాడు. తొంగి చూస్తే ఎదురుకుండా ఒక కూర గుడిస, కూర గుడిస కూడా కన్నాలు ఉన్నటువంటిది, పైన కప్పు కరెక్ట్ గా లేదు. అందులో ఒక పేదవాడు పడుకుని ఉండేవాడు. వాడు గుర్రు వినిపిస్తూ ఉండేది ఈయనకి, మూడంతస్తుల పైకి కూడా. ఇంకా వీడు మంట ఊహించుకోండి ఎలా మండుతూ ఉంటుందో. ఈయన నిద్ర రావటం లేదు, ఎదురుకుండా వాడు గుర్రు పెడుతున్నాడు. గొడవ ఏంటి అంటే ఎదుటివాడు సుఖంగా ఉంటే మనకు కష్టం, మనకు సుఖం ఉన్నా లేకపోయినా. అంచేత ఈయనకి బాధ ఏంటి అంటే తనకి నిద్ర రావటం లేదు అని బాధ కాదు, వాడు పడుకున్నాడు అనేటటువంటి బాధ. మొట్టమొదట గురుదేవులు ఈ కథలో అందించే మొదటి లక్షణం సాధకుడికి, ఇతరులు సుఖంగా ఉన్నారు కనుక నువ్వు బాధపడటం మానే. చేత కథలు అద్భుతమైనటువంటి కథలు, పురాణ గాథలన్నీ కూడా పురాణాల్లో చెప్పినటువంటి కథలే ఇవి. మోడర్నైజ్ చేశారు ఆయన దాన్ని. అంటే ఫస్ట్ స్టెప్, నీకు సుఖం కావాలి కనుక నీ సుఖానికి నువ్వు ప్రయత్నించు. ఎదుటివాడు సుఖంగా ఉన్నాడు కనుక మనం కుళ్ళుతో ఉంటే అట్ట, అదొద్దు, అది పోయింది, పోగొట్టుకోవాలని కథ ఫస్ట్ స్టెప్. సరే, ప్రైవేట్ సెక్రటరీ ఉంటాడు ఇలాంటి వాళ్ళకి, ఆ ప్రైవేట్ సెక్రటరీని పిలిచి ఇదయ్యా నా బాధ, వాడు బాగా గుర్రు పెడుతున్నాడు అంటే ఒకసారి ఓ పని చేయండి, వాడిని పిలిచి ఓ 100 రూపాయల నోటు ఇవ్వండి అన్నాడు. ఇది అసలు నచ్చదుగా వాళ్ళకి, ఇది మరీ బాగుంది ప్రైవేట్ సెక్రటరీ, అసలే వాడు పడుకున్నాడు ఆనందంగా ఉన్నాడు అని నేను బాధపడుతూ ఉంటే వాడికి 100 రూపాయలు కూడా ఇమ్మంటావు నువ్వు, ఇదేం బాగలేదు. మీరు చెప్తున్నా కదండి, మీరు నా చెప్పిన మాట వినండి, మీరు చేయండి. సరే సాయంత్రం అది కూడా చెప్పాడు కండిషన్, మీరు బాగా చీకటి పడిపోయాక ఇవ్వాలి డబ్బు అని. సరే 8:30కో 10:30కో ఎప్పుడో పిలిచి ఎదురుగా ఉన్నటువంటి గుడిసెవాడిని పిలిచి, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావుట, సరే ఈ 100 రూపాయల నోటు నువ్వు ఉంచుకో. చూడ బ్రహ్మానంద పడిపోయాడు వీడు. అసలు మీలాంటి మహాత్ములు అసలు ఎవరు ఉండరు, ఇతరులు బాధ మీరు అర్థం చేసుకున్నారు కదా అని చెప్పాడు. చెప్పి ఇంటికి వెళ్ళాడు. ఇంకా వాడు మిత్ర పట్టేది ఎక్కడ పెట్టాలి 100 రూపాయల నోటు? వాడు పూడి గుడిసా, పెట్టు లేవు, ఏమీ లేవు, షర్ట్ కూడా లేదేమో. ఇంకా వాడు నిద్రపోలేదు. వాడు డబ్బు అవుతే వచ్చింది కానీ ఆ డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో. ఈనాడు మనకున్నటువంటి పెద్ద విషాదం ఏంటంటే డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలి. దేనికి కావాలి డబ్బు? దేనికి మీరు డబ్బు, దేనికి ఉపయోగించుకుంటారు మీరు డబ్బు? అర్జున విషాద యోగం. ఏది అవుతే సుఖము అని మనం అనుకుంటాము. చాలా బాధగా ఉంది మాస్టారు, అమ్మాయికి పెళ్లి కావటం లేదు. ఊరు చాలా ఆనందంగా వస్తారు, శుభలేఖిస్తారు. ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే వస్తారు వాళ్ళు, మాస్టారు కొంపలండి పోయి, ఏమైందా పెళ్లి అవుతే చేశాం కానీ. ఇంకా కానీలు చాలా వస్తాయి. ఇంకా ఆడబడుచుల దగ్గర నుంచి, మరదుల దగ్గర నుంచి కొత్త కొత్త తలనొప్పులు. అంచేత పర్వాలేదు, ఆవాడు ఆనందిస్తాడు. అంచేత ఆ విషాదం, సుఖం ఏదైతే మనం అనుకుంటున్నామో ఖచ్చితంగా అది ఇంకొన్ని కొత్త విషాదాలను తీసుకుని వస్తుంది. ఇది యోగి యొక్క దృష్టి. భౌతిక జీవితంలో మీరు ఏదైనా చూసుకోండి, ఏదైనా సంపాదించుకోండి, ఏదైనా తెచ్చుకోండి, దాంతోపాటు కొత్త బాధ్యతలు. ప్రమోషన్ రాలేదు మాస్టారు, క్లర్క్ గా ఉంటాడు బ్యాంకులో, ఎందుకంటే అది నాకు కాస్త డైరెక్ట్ గా అనుభవం ఉంది ఆ బాధలు. ప్రమోషన్ వచ్చింది, ఇదివరకే బాగుంది మాస్టారు, సాయంత్రం 5:00 అయ్యేసరికల్లా వాళ్ళ మొహాన్ని కొట్టొచ్చేవాళ్ళం లెడ్జర్స్ అవి. ఇప్పుడు 8:00 అయిపోతుంది, 9:00 అయిపోతుంది, రాలేకుండా ఉన్నాము. ఇంతకీ అది ఆ యోగము, ప్రమోషన్ అనేటటువంటి యోగము మీకేం తీసుకొచ్చింది? విషాదం. అంచేత మొదటి స్టెప్ ఇది. ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెట్టాల్సినటువంటి సాధకుడికి మొట్టమొదట ఈ వివేచన జ్ఞానము చాలా స్పష్టంగా ఉండాలి. ఏదైనా రాని అది వచ్చింది అంటే ఖచ్చితంగా దాంతోపాటు ఉండే ముళ్ళు. అంచేత సుఖం వచ్చిందంటే గ్యారంటీగా ఏముందనమాట, కష్టాలు వస్తాయి గ్యారంటీ. ఏవో కష్టాలు వస్తుండే, పిల్లవాడు ఇంకా పుట్టడం లేదు మాస్టర్, పిల్లలు లేరు, పిల్లవాడు పుట్టాడు, పాల డబ్బాల దగ్గర నుంచి, పళ్ళు రావడం దగ్గర నుంచి, వాడి విరోచనాల దగ్గర నుంచి, వాడి చదువు దగ్గర నుంచి, వాడి ఎంసెట్సీ దగ్గర నుంచి, ఇంకా ఎంత విషాద పరంపర దాంతో స్టార్ట్ అవుతుందో ఊహించుకోండి. అంచేత ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ యోగా. భగవద్గీత మనకి అందజేసేటటువంటి యోగము అదే. శ్రీకృష్ణుడికి అర్జునుడు చెప్పుకొస్తాడు, చేయరాని పనులన్నీ నా చేతి చేయిస్తున్నావు, ఎంత పెద్ద యోగం, గురువుని చంపమంటావు, తాతని చంపమంటావు, బంధువుని చంపమంటావు, చంపాము, చంపిన తర్వాత మొత్తం సామాజిక వ్యవస్థ, మగవాళ్ళందరూ చచ్చిపోతారు కనుక సామాజిక వ్యవస్థ నాశనం అయిపోతుంది, కుల వ్యవస్థ నాశనం అయిపోతుంది, అంతా నాశనం అయిపోతుంది. ఎందుకంటే శ్రీకృష్ణుడికి ఏం తెలియవు కదా, తెలియకుండా యుద్ధం చేయమని చెప్పాడు అని చెప్పుకొస్తాడు. ఇది రెండోది తప్పు సాధకుడు చేసేది. గురువుకి చెప్పడం మొదలు పెడతాడు. ఏ గురువు అయితే అసలు అనేక వేల సంవత్సరాల బట్టి అర్జునుడిని ఈ మహాభారత యుద్ధానికి గ్రూమ్ చేస్తున్నారు, వాళ్ళు తయారు చేస్తున్నారు. డైరెక్ట్ గా మహాభారత యుద్ధ పరిస్థితి వచ్చినప్పుడు ఆ క్షణంలో ఇంకేంటి, ఇంకా యుద్ధం నువ్వు మొదలెట్టాలి, యూ హ్యావ్ టు ఫైట్. అప్పుడేమంటాడో, నా చేతులు అణుగుతున్నాయి, నా కాళ్ళు రూతున్నాయి. ఆధునిక భాషలో ఏమైందనమాట, సింపుల్ నర్వస్ బ్రేక్ డౌన్ వచ్చింది అర్జునుడికి, చేతులకే కాళ్ళుడికి. సాధకుడికి కూడా యోగ స్థితిలో ఇలాంటి నర్వస్ బ్రేక్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. వస్తే ఎదుర్కోవాల్సిందే, దానికి రెడీ అయి ఉండాలి. అంతేకా మొదటి స్టెప్ అర్జున విషాద యోగం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకొచ్చి చెప్పింది మనకి. చెప్పగానే రెండో స్టెప్ లో ఏం చెప్తుంది, నీకు తెలుసు జవాబులు, తెలిసి కూడా దాన్ని ఆచరణలో నువ్వు పెట్టడం లేదు, ఎవడి కర్మానుసారం వాడికి జరుగుతుంది అని అందరం అంటాం కదా. మరి అది మీరు నిజంగా నమ్మితే ఎందుకు బాధపడుతున్నారు? ఫస్ట్ స్టెప్ మీరు ఈ మాట నోట్లోంచి అన్నప్పుడు. అందుకే శ్రీకృష్ణుడు రెండో అధ్యాయం యొక్క బోధ మొదలెడుతున్నప్పుడే కుతస్త్వా కష్మలమిదం, అసలు ఈ కష్మలం, ఈ నెగటివ్ ఫీలింగ్స్ నీకు ఎలా వచ్చింది, నీకు రాకూడదు కదా, నీకు అర్థమైంది కదా, పండితులు వలె నువ్వు మాట్లాడుతున్నావు కదా, ఇంతవరకు కూడా అంతా మాయా, ఏముంది లోపల ఆత్మకి ఏమవదు, ఏముంది ఇదంతా కూడా పాసింగ్ ఫేజెస్, జ్వరం వచ్చింది జ్వరం తగ్గుతుంది, కష్టాలు వస్తాయి కష్టాలు తగ్గుతాయి, ఇదంతా ప్రకృతిలో చక్రభ్రమణం జరుగుతూనే ఉంటుంది కదా, మరి అదంతా తెలిసి మరి ఇప్పుడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని చెప్తూ ఆ స్థితిని ఎలా నిలబెట్టుకోవాలో మనం స్థితప్రజ్ఞ స్థితి గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఏమని చెప్పుకుంటూ వచ్చావు, స్థితప్రజ్ఞ గురించి, మనస్సు ఇంద్రియాల మీద తన వెలుగుని ప్రసరిస్తున్నంత వరకు ఇంద్రియాలు తమ పని తను చేస్తూ ఉంటాయి. కానీ ఇంద్రియాలు తమ పని చేస్తూ ఉంటే ఇంద్రియాలు చేసేటటువంటి పని నువ్వు చేయటం లేదు, ఇంద్రియాలు వాటి పని అవి చేస్తున్నాయి. ఉదాహరణ చెప్పుకున్నాం కదా, గొంతుకలోంచి ముద్ద దిగింది, ఆహారం కింద దిగింది, దిగిన తర్వాత మనం ఏం చేయటం లే, ఇంకేం చేస్తుంది, ప్రకృతి చేస్తుంది, డైజెస్టివ్ సిస్టమ్ చేస్తుంది, మనమేం చేయటం లేదు అన్నది మీకు ఖచ్చితంగా అర్థమైంది కదా. ఆహారం తీసుకుంటున్నప్పుడు మరి కళ్ళు చూస్తున్నప్పుడు నువ్వు చూస్తున్నావు ఎందుకు అనుకుంటున్నావు, అక్కడ మనం ఇంద్రియాణి ఇంద్రియాదేభ్య కేటరాక్ట్ వచ్చింది, కళ్ళు చూస్తూనే ఉన్నాయి కానీ అడ్డొచ్చింది, ఏం కనిపించటంలే, కనిపించనప్పుడు ఏ విధంగా అవుతే పరిస్థితులు ఉన్నాయో కనిపిస్తున్నప్పుడు కూడా అదే పరిస్థితులు. లైట్ రేజ్ కళ్ళల్లో పడ్డాయి, కళ్ళల్లో పడినటువంటి లైట్ రేజ్ ని సమ్ మెషినరీ ద్వారా బ్రెయిన్ ఇంటర్ప్రిట్ చేసింది, ఇంటర్ప్రిట్ చేసింది మనసు గుర్తించింది, జరిగిన పద్ధతి అంతే. ఇందులో మీరు యాజ్ ఎ మ్యాన్ ఎక్కడ ఇంటర్ఫియర్ అవ్వగలుగుతున్నారో చెప్పండి, నేను చూడను అది చూస్తాను, ఎక్కడైనా ఆపగలరా మీరు? ఆఖరి కళ్ళు మూసుకున్నా కనిపించే దృశ్యాలు మీకు కనిపిస్తూనే ఉంటుంది, వద్దు వద్దు అనుకుంటూ ఉంటారు, ఏదో జరుగుతుంది సంఘటన ఆఫీసులోనో ఎక్కడోనో పిల్లలతోనో వాటితోనో ఏదో వాదోపవాదాలు జరుగుతాయి, వద్దులే అది మర్చిపోదాం, భగవంతుడి మీద మనసు పెడదాం అనుకుంటారు, కానీ దాని పనులు అవి చేసుకుంటాను ఉంటాయి. ఏవి అవి? ఇంద్రియాలు. ఇంద్రియాలు వాటి పనిని వాటి చేసుకుంటూ ఉంటే మధ్యలో నీకెందుకు గందరగోళం? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఇది సాంఖ్య యోగము అంటే జ్ఞాన యోగమే. ఈ జ్ఞానయోగం అర్థమైపోతే అసలు యోగ సాధన యొక్క మొదటి మెట్టు చివరి మెట్టు కూడా మీరు ఎదిగిపోయినట్టే. అందులో నేను చేస్తున్నాను, నువ్వు ఏం చేయగలవు, నిజంగా నువ్వు ఏమైనా చేయగలవా, కాస్త మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే నిత్య జీవితంలో జరిగేటటువంటి అనేక కర్మలు, నేను స్నానం చేసేయాలి 7 గంటలకి అనుకుంటాం, రోజు 6:30కి వచ్చేది మున్సిపల్ ట్యాప్, ఆ రోజు రాదు, చేయండి స్నానం అంటే బావి నుంచి స్నానం చేస్తానంటారు, అది వేరే విషయం. శ్రీకృష్ణ కరెక్ట్ గా 9 గంటలకు చూస్తాను మాస్టర్, ఐ హావ్ డిసైడెడ్, ఇంకేంటో అనుకుంటున్నాను మీరు, సంకల్ప సిద్ధుడు నేను, కరెంట్ ఉండదు. చూడండి ఎలా చూస్తారు, గ్యారంటీగా 10:30కి నేను బస్సులో ఎక్కి వెళుతున్నాను, నేను వెళ్లారు బస్ స్టాండ్ కి, ఇది బస్ ఏది మీరు ఎక్కడానికి లేదు, బయలుదేరారు రాస్తారుకు వెళ్ళండి. ఇందులో మీ ప్రమేయం ఎక్కడెక్కడ ఉందో నాకు చెప్పండి, ఎక్కడా లేదు కదా. ఎక్కడా లేనప్పుడు జరుగుతున్నటువంటి పనులు నీ ప్రమేయం వల్ల జరుగుతున్నాయి అనేటటువంటి భ్రాంతి వదిలేసుకో. మొత్తము సాంఖ్యయోగం అది, మనం అన్నం వండుకోగలిగాము, వండుకోగలిగాము, ప్రకృతి సహకరించింది కనుక తినగలిగాము, ప్రకృతి సహకరించింది కనుక అరిగింది, ప్రకృతి సహకరించింది కనుక ఎక్కడైనా ఒక్క చోట ప్రకృతి ఎదురు తిరిగిందో మొత్తం వ్యవస్థ గందరగోళం అయిపోతుంది. కొంచెం గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రీషన్ అడ్డదిడ్డమైందనుకోండి, తినండి చూద్దాం. అంతవరకు బిందెడు బిందెడు ఆహారం తినగలిగేటటువంటి వాడు సడన్ గా తిన్నాడు, మాస్టర్ తిన్నాడు మావాడు ఏం చేయాలి, ఆడుకుంటున్నాడా బాగా, అల్లరి చేస్తున్నాడా బాగా, చేస్తూ ఉంటే మీరేమీ కంగారు పడకండి, మళ్ళా వాడే తినగలుగుతాడు. నిరసించిపోయి పనులు చేయలేని స్థితిలో ఏదైనా ఉంటే మనం ఆహారం గురించి వాటి గురించి ఎక్కువ ఆలోచించాలి, కానీ లేకపోతే ఎక్కువ ఆలోచించక్కర్లే. ఈ భావన అర్థమైంది కదా, ఇది సాంఖ్యయోగం. సరే ఈ మానసిక స్థితిలో ఉండడం, జరిగేది ఏదో జరుగుతోంది మాస్టర్, మరింతకీ విద్యార్థి చదువుకోవాలా వద్దా, తండ్రి కుర్రాడికి చదువు చెప్పించాలా వద్దా, చదువు చెప్పించాలి అంటే నిర్ణయించుకోవాలి కదా, వాడిని ఇంజనీరింగ్ చేర్పించాలా, లాలో చేర్పించాలా, బిజినెస్ ఎంబీఏలో చేర్పించాలా, లేకపోతే ఇప్పుడు కొత్త కోర్సు ఏదో వస్తుంది బీసీఏ అందులో చేర్పించాలా, మరి ఎందులో చేర్పించాలి, మనం ఆలోచించాలి కదా, నిర్ణయించాలి కదా. మరి ఆ నిర్ణయించడంలో మరి ఇంతవరకు మనం అర్థం చేసుకున్నది దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే జరిగేదేదో జరుగుతోంది, దాన్ని గమనిస్తూ ఉండటమే తప్ప నువ్వేం చేయకు అని చెప్పినప్పుడు ఏ విధంగా నేను నిర్ణయించుకోవాలి, ఏ విధమైనటువంటి కర్మలు యాక్షన్స్ చేయాలి అనేటటువంటి ప్రశ్న చాలా సహజంగా ఉద్భవిస్తుంది. ఈ సహజ ప్రశ్నకు జవాబు 3వ అధ్యాయం కర్మయోగం, వాట్ టు యాక్ట్, ఏ పనులు మీరు చేయటానికి అర్హత ఉన్నది అని ఒక సింపుల్ డెఫినేషన్ ఇస్తాడు. యజ్ఞార్థమైనటువంటి కర్మలు అయితే మీరు చేయొచ్చు తప్ప మిగతా ఏ కర్మలు చేసినా కూడా నీవు దొంగవే. స్థేన ఏవ సహ, శ్రీకృష్ణుడు యూజ్ చేసినటువంటి వర్డ్ ఏంటి అంటే అక్కడ స్థేన అంటే దొంగ, యజ్ఞమయ భావనము లేనటువంటి కర్మలు, యజ్ఞార్థము కోసము చేసినటువంటి కర్మలు ఓకే యోగ సాధకుడికి, యజ్ఞార్థమైనటువంటి కర్మలు కాకపోతే ఆ పనులు చేయటానికి వీలు లేదు. ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా డెవలప్ చేస్తాడో చూద్దాం. శ్రీకృష్ణుడు స్టార్టింగ్ భగవద్గీత 3వ అధ్యాయం దేంతో స్టార్ట్ అవుతుందంటే, అర్జునుడు వింటున్నాడు చాలా సీరియస్ గా, రథం మీద కొలబడిపోయాడు, కొలబడిపోయినటువంటి వాడికి మిల్లిగా ఇంజక్షన్ ఇచ్చాడు యోగస్థితి గురించి, నువ్వు చేసేదేమీ లేదు, కాలమే అంతా చేయిస్తోంది, లే యుద్ధం చేయని కలిగిపోయాడు. కానీ మళ్ళా అనుమానం వచ్చింది, జరిగేదేదో జరుగుతుంది, చూస్తూ ఉండమన్నావు నన్ను, కోరికలన్నీ నువ్వు ఆపేసుకో, ఆపూర్యమాణం మచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వ, నదులన్నీ కూడా ఎలాగైతే సముద్రంలో కలిసిపోతున్నాయో కోరికలన్నింటినీ కూడా వదిలేసుకో, నువ్వు పొంగకు బాధపడకు, ఆ స్థితిలో నన్ను ఉండమన్నప్పుడు తత్కిం కర్మణి ఘోరే మాం నియో జయసి కేశవ. ఈ ఘోరమైనటువంటి కర్మ కొన్ని ఏదైనా మామూలు కర్మ, అది చంపేటటువంటి కర్మ, మామూలు వ్యక్తులను చంపడం, బంధువుని మిత్రుణ్ణి గురువుణ్ణి తనని పెంచి పెద్ద చేసి తన మీద ప్రేమ కురిపించినటువంటి అమృత మూర్తుల్ని భీష్ముడు వీళ్ళందరూ అలాంటి వాళ్ళే కదా, వాళ్ళని నన్ను చంపమంటున్నావు కదా. తత్కిం కర్మని ఘోరే మాం నియోజేసి కేశవ, ఈ ఘోరమైనటువంటి కర్మ నన్ను ఎందుకు నియోగిస్తున్నావు? ఆ వర్డ్ చూడండి ఎంత జాగ్రత్తగా. సైన్స్ అని అందుకే చెప్తాను నేను, సైన్స్ లో ఒక పదానికి బదులు ఇంకొక పదం వాడితే ఏదైనా అర్థం మారిపోతుంది. నేను చేస్తున్నాను అల్లే, బాణం వదిలేస్తున్నప్పుడు ఏం చెప్పాడు, నేను యుద్ధం చేయను, నేను యుద్ధం చేయను అంతే, ఇంకా నువ్వు ఏదైనా చేసుకోపో అన్నాడు. ఈ నెత్తురు కూడా నాకు అక్కర్లేదన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, హీఈస్ ప్రిపేర్డ్, నేను యుద్ధం చేయడానికి రెడీయే, కానీ నాకు అర్థం కాలేదు, ప్రకృతి దాని పని చేసుకుంటోందంటున్నావు కదా, ఇంద్రియాలు దాని పదవి చేసుకుంటున్నాయంటున్నావు కదా, మనంతగాడికి యుద్ధం ఎందుకు, ఇంద్రియాలు వాటి పని చేసుకుని ప్రకృతి దాని పని చేసుకుని ఈ ఘోరమైనటువంటి పని నేను అడ్డంగా నుంచుని ప్రకృతికి బాణాలు వేసి వాళ్ళని సావుగొట్టి చెవులు మూసి ఒక ఆ నెత్తురు నదులను నేను ఎందుకు ప్రవహింపజేయాలి, ఎందుకు ప్రవహింపజేయాలి? నేను అల్లే, తత్కిం కర్మని ఘోరేమా నియోజేసి కేశవ, యు ఆర్ ఎంప్లాయింగ్ మీ, నన్ను ఈ విధంగా చెయ్యి అనేటటువంటి ప్రేరణ నువ్వు కల్పిస్తున్నావు, వినియోగిస్తున్నావు, నువ్వు చెప్పటం వల్లే నేను చేస్తున్నాను, నేను రెడీయే. కానీ నాకు డౌట్ వచ్చింది, నేను చెయ్యను అని అంటలే, కానీ అసలు ఇంత ఘోరమైనటువంటి కర్మ నేను ఎందుకు చేయవలసి వస్తుంది? అందులో నువ్వు మొదట సాంఖ్యయోగంలోనే ముందే చెప్పావు, అసలు ఎందుకయ్యా మోహపడతావు, చంపేదోడు చంపించేవాడెవడు, ఇదంతా భ్రమ, హాయిగా స్థితప్రజ్ఞ స్థితిలో సుఖ దుఃఖే సమే కృత్వ లాభాలాభో జయాజయో ఏమీ వద్దు, అంతా దర్శంగా దర్శన మాత్ర సంతృష్టితో జీవించు అని చెప్పావు కదా. మరి జీవించు అని చెప్తూ ఇప్పుడు మళ్ళా యుద్ధం చేయని చెప్తున్నావు కదా, మరి ఏం చేయాలి? దానికి ఆన్సర్ చెప్పుకొస్తున్నాడు. యాక్చువల్ గా సాధకుడికి ఈ రెండు అధ్యాయాలే ముఖ్యం. ఒకటి సాంఖ్యయోగం, ఏ మానసిక స్థితిలో ఉండాలి. రెండు కర్మయోగం, ఆ మానసిక స్థితిలో ఉండి ఎలాంటి పనులు మాత్రమే చేయాలి. మాత్రమే అన్నది అండర్లైన్, మిగతా పనులు చేయటానికి వీల్లేదు. దానికి డైరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేస్తాడు, ఒకటే ఒక లేబుల్ పెట్టాడు, ఆ పనులు తప్ప మిగతా పనులు మనం యోగ సాధకుడు చేయటానికి వీల్లేదు. ఏంటి ఆ పనులు, తర్వాత వస్తుంది మనకి. కానీ ముందే మనం దాన్ని మనసులో పెట్టుకుని ఉందాం, యజ్ఞమయ కర్మలు, యజ్ఞార్థాన్, యజ్ఞము కోసము మాత్రమే చేసేటటువంటి పనులు సాధకుడు ఎలాంటివైనా చేయొచ్చు, మిగతా పనులు ఏవి చేయటానికి వీల్లేదు అని చెప్తూ నిరూపించడానికి మొదలెట్టాడు శ్రీకృష్ణుడు. లోకేస్మిన్ ద్విధ నిష్ట పురా ప్రోక్త మయానఘ జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం. ఇక్కడ కూడా మళ్ళా సాధనాత్మకమైనటువంటి ఆ ఇంపార్టెన్స్, సాధనాత్మకమైనటువంటి స్ట్రెస్ వదలడు శ్రీకృష్ణుడు. పురా ప్రోక్త మయానఘ, పురా ఇన్ ద ఎన్షియంట్ టైమ్స్, నేను మీకు నిరంతరము చెప్తూ ఉంటాను, ఇప్పుడు ధర్మము అంటే సనాతనమైనది అయి ఉండాలి, ఇట్ షుడ్ బి వెరీ ఎన్షియంట్, ఎటర్నల్, న్యూ, ఎవర్ న్యూ, శాశ్వతమైనదై ఉండాలి, నిత్య నూతనమై ఉండాలి. ఉదాహరణకి ఏమి చెప్పుకుంటాం మనం, సూర్యోదయం. సూర్యోదయం ఎన్నాళ్ళు బట్టి జరుగుతోంది, మానవుడు ఉద్భవించక ముందు నుంచి కూడా జరుగుతూనే ఉండి ఉంటుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు బట్టి మానవుడు ఉద్భవించాడు ఏమో, ఇంకొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత పృథ్వీగ్రహం ఉండకపోవచ్చు, మానవుడు పృథ్వీగ్రహం మీద ఉండకపోవచ్చు, అసలు పృథ్వీగ్రహమే ఉండకపోవచ్చు, కానీ సూర్యోదయం జరుగుతూనే ఉంటుంది. అంచేత అది శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్య నూతనమైనది. మీకు ఎప్పుడు బోర్ కొట్టదు, అబ్బా ప్రతిరోజు సూర్యుడు ఉదయించడమా, ఒక్కరోజు అయినా మార్పు రాకూడదా అని ఎవరికైనా అనిపించిందా ఎప్పుడైనా? పరీక్ష రోజుల్లో స్టూడెంట్స్ కనిపిస్తుందేమో. అక్కడ కూడా ఏంటి అంటే సూర్యుడి మీద కాదు వాళ్ళ గదరగోళం, పరీక్ష వల్ల. అంచేత ఈ ధర్మము, ఇటువంటి అయినటువంటి ధర్మ వ్యవస్థ మనం గుర్తించుకోగలగాలి యోగంలో. ఈనాడు మనం ధర్మం పేరిట జరుగుతున్నటువంటి అనాచారాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే ధర్మంలో ఈ పాయింట్ మనం మర్చిపోతాం, శాశ్వతమైనది సనాతనమైనది ఎక్కడుంది? కొన్ని కొన్ని వేల సంవత్సరాలు పాతవతే, కొన్ని కొన్ని ఇంకొన్ని వేల సంవత్సరాలు పాతవి, లక్షల సంవత్సరాల పాతవి ధర్మాలు మనకేం కనిపించటంలే. ఉన్న ఒక ధర్మము, దాన్ని హిందూ ధర్మం అనండి, సనాతన ధర్మం అనండి, వేద ధర్మం అనండి, అందులో కూడా ఆచరణాత్మకమైనటువంటి కర్మకాండం మాత్రమే మిగిలిపోయింది తప్ప ఏ సత్యాన్ని గూర్చి ఆ ధర్మాలు చెప్తున్నాయో మనం అవగాహన చేసుకోలేకపోతున్నాం. దాని గురించి స్ట్రెస్ చేస్తున్నాడు, దాన్ని అర్థం చేసుకో. పురా ప్రోక్త మయానగా, నేను చెప్పాను ఇదివరకునే, లోకేస్మిన్ ద్విధ అనిష్ట పురా ప్రోక్త మయా అనగా నా వల్ల చెప్పబడినది. శ్రీకృష్ణుడే చెప్పాడు నా వల్ల చెప్పబడింది. మనకి చాలా గందరగోళాలు వస్తాయి ఇందులో. శ్రీకృష్ణుడే చెప్పాడు, రాముడు చెప్పలేదు. ఇంకొట్టుకోండి, రామభక్తులు కృష్ణ భక్తులు. సరే, రాముడు కృష్ణుడు చెప్పాడు, మరి శివుడు ఎప్పుడు చెప్పినట్టు ఎక్కడా కనిపించటం లేదు. మరి శివుడు లాభం లేదు ఈ గందరగోళం, దాని గురించి చెప్పటం లేదు. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు, మనకి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి. ఐదు ఇంద్రియాల ద్వారా మాత్రమే మనము ఈ సృష్టిలో జీవించి ఉన్నాం. ఈ ఐదు ఇంద్రియాలలో ఏ ఒక్క ఇంద్రియము లోపించినా తగ్గినా మన జీవితంలో అంత పర్సెంటేజ్ పోతుంది. జీవితంలో పొందేటటువంటి అనుభూతి కానీ, జీవితంలో పొందేటటువంటి జ్ఞానాలు కానీ అంత పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి విజ్ఞానం వల్ల కానీ, మిగతా వాటి వల్ల కానీ మనం ఏం చేయగలుగుతున్నామంటే, మనకు తెలుసు తెలియకో మన ఇంద్రియాల యొక్క ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ పెంచుకున్నాం. కళ్ళున్నాయి, సూక్ష్మమైంది చూడలేవు, మైక్రోస్కోప్ కనిపెట్టుకున్నాం. కళ్ళున్నాయి, చాలా దూరమైంది చూడలేము, టెలిస్కోప్ కనిపెట్టాం. ఏం చేసాం, ఇంద్రియం యొక్క పరిధిని పెంచుకున్నాం. ట్రాన్స్మిషన్స్, టెలిఫోన్స్, ఏం చేసాం అక్కడ, శ్రవణేంద్రియాల యొక్క పరిధిని పెంచుకుంటున్నాం మనం. నడక, ఎంత దూరం నడుస్తారు మీరు, దాని బదులు ఏం చేసుకున్నాం మనం, లోకోమోటివ్ సిస్టమ్స్ ఎంతో మనం డెవలప్ చేసుకున్నాం. లూనాస్ ఉన్నాయి, స్కూటర్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి. స్పర్శ, ఏసీలు, ఎండాకాలంలో ఎండగా ఉంటే చల్లగా తీసుకునేవి, ఫ్రిజ్ వాటరు, కోకో కోలాలు, ఏదైనా సరే మీకు ఏది నచ్చితే అది. అంటే మొత్తం మీద ఆధునికమైనటువంటి వ్యక్తి కేవలం ఒక 10-15 సంవత్సరాల కిందకి కనుక మనం వెళ్తే, వాడికంటే వీడి యొక్క ఇంద్రియాలు చాలా ఎక్కువ సూక్ష్మతను పొంది చాలా ఎక్కువ సెన్సిటివ్ అవ్వగలిగాడు. కానీ ఐదు ఇంద్రియాలు ఏం చేసుకున్నవాడు, ఎలా తిప్పి 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 కొట్టి చెప్పినా ఇక్కడే తిరగాలి వీడు. యోగ సాధన ఏం చెప్తుంది అంటే, ఈ ఇంద్రియాలని మనం ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోవటం మానేయవచ్చు, ఆపేసుకోవచ్చు. కానీ యోగ సాధకుడు ఆత్మసంయమ యోగంలో మనం చదువుతాం, మనశ్శస్తాని ఇంద్రియాణి అని. మనస్సు కూడా ఒక ఇంద్రియమే, ఆరవ ఇంద్రియము. కానీ మనస్సు అనేటటువంటి ఇంద్రియం యొక్క గొప్పతనం ఏంటంటే, అది ఉంటే తప్ప ఈ ఐదు పనిచేయవు. బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుస్తూ వెళ్ళిపోతున్నాం, మన స్నేహితుడు ఎదురుకుండా వస్తాడు, వాడు పాపం నవ్వుతాడు, వాడు పక్కన ఇంకో స్నేహితులతో వస్తూ ఉంటాడు, వాడికి కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చింది వాడికి, వాడు నవ్వుతే మనం తిరిగి నవ్వలేదని కాదు, వాడి నవ్వినప్పుడు మనం నవ్వలేదని పక్కన ఉన్న వాడు స్నేహితుడు చూశాడు. అప్పుడు ఇలా గోక్కుంటూ ఉంటాం, ఏదో చేస్తూ ఉంటాం, నేనేం చేయలేదనో ఏదో చేస్తాం కదా. అంచేత మనస్సు ఇంకో చోట ఎక్కడో ఉంటే, ఇంద్రియాలు వాటి పని అవి చేసినా దాన్ని మనం గుర్తించలేము. అప్పుడు కళ్ళు చూడలేదా ఆ స్నేహితుడిని, వాడేమో అన్ని తెలుస్తాయి మనకి, కానీ మనస్సు అక్కడ లేదు కనుక రికార్డ్ అవటంలే. సాంఖ్యయోగంలో ఏం చెప్పాడు, ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి, నువ్వేం గందరగోళం పడుకుని మనస్సును వేరు చేసుకో అన్నాడు. ఇక్కడ యోగ సాధకుడు ఏం చేయాలి, మనస్సునే ఒక ఇంద్రియంగా మలుచుకోగలిగితే. ఆ శబ్దాలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు అదే, కళ్ళు చెవులు ఈ ఐదు ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు, వీటిని పక్కన పడేయండి మీరు. వీటిని పక్కన పడేసి మనస్సు అనేటటువంటి ఇంద్రియానికి మీరు ఒక నూతన రూపకల్పన చేసి ఆ ఇంద్రియాన్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఏమేమి వస్తాయని చెప్పుకుంటున్నాం మనం. దివ్య దృష్టి, దివ్య శ్రవణము, దివ్య స్పర్శ, విశ్వరూప దర్శనం అంతా అంతే కదా. దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైనటువంటి కన్ను ఇస్తున్నాను నేను అంటే కన్ను మాత్రమే ఇచ్చాడు అక్కడ. దివ్య గంధానులేపనం అంటే అన్ని ఇంద్రియాలు కూడా దివ్యంగా మారిపోయాయి. అంటే ఎలా మారుతాయవి, మనస్సునికి మనం దివ్యత్వం ఆపాదించుకోగలిగితే, మనస్సుకి ఆ దేవత్వాన్ని మనం ఆపాదించుకోగలిగితే. ఇక్కడ సాధకుడికి ప్రశ్న వస్తోంది, ఇండైరెక్ట్ గా ఆ టాపిక్ ను రైస్ చేశాడు అర్జునుడు. ఏంటి రెండు రకాలైనటువంటి టాపిక్స్, ఒకటి మనస్సును పక్కన పెట్టేసే, నేను జ్ఞానయోగిని, ప్రపంచం గంగలో దిగని, ఏది ఏమైనా జరగని, నాకు పట్టదు, నేను ఏదో ఒక చెట్టు కింద పోతా కూర్చుంటా కళ్ళు మూసుకున్నా. శరీరం దాని కర్మ, తింటే తింటుంది, తినకపోతే తిన్నా. అది వాళ్ళు చేశారు అక్కడ సన్యాసి యోగంలో. వాళ్ళేం పట్టించుకోరు, వాళ్ళకి తిండి దొరికిందా లేదా, ఆశ్రమం ఉందా లేదా, ఆశ్రమానికి కరెంట్ ఉందా లేదా, ఇవేం పట్టించుకుంటే అసలు అది సన్యాసమే కాదు. ఏం చేస్తాడు అక్కడ, వదిలేస్తాడు కర్మానుసారం. తిండి దొరికితే తింటాడు, దొరకకపోతే తిండు. చివరికి ఏమవుతుంది, ఇండైరెక్ట్ గా ఎప్పుడు అప్పుడు ఆ శరీరము దాని కర్మానుసారము పడిపోతుంది. ఆ పడిపోయే క్షణంలో నిరంతరము వీడి మనస్సు దాని గురించి ఆలోచిస్తుంది తప్ప దీని గురించి ఆలోచించడం లేదు. కనుక ఆ విపరీతమైనటువంటి సాధనాత్మకమైనటువంటి వేడి వల్ల వాడు ఆ స్థితికి ఎక్కడికి వెళ్తాడు. మనకి మళ్ళీ 6వ అధ్యాయంలో దాని గురించి కూడా చెప్తాడు. అలా చేసుకుంటే బాగుంటుంది కదా, నన్ను ఎందుకు యుద్ధం చేయమంటావు నువ్వు, అది ప్రశ్న అర్థం. అది నేను చేస్తాను కదా, నువ్వు చెప్తున్నావు కదా ఇదంతా అనవసరం అని. ఐఎమ్ ప్రిపేర్ టు డూ దట్. నువ్వు చెప్పినట్టు సరే, నేను గురువులని వాళ్ళని ఇదని నేను చేయటం లేదు, ఇది అనవసరం నాకు అంటే. మళ్ళా నేను చాలా పురాతన కాలం నుంచి గందరగోళం వస్తూనే ఉంటుంది, ఇలా మనుషులు దెబ్బలాడుకుంటూనే ఉంటారు, ఇది గొప్పదా అది గొప్పదా అని అనుకుంటూ ఉంటారు. జ్ఞాన యోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం, రెండు రకాలైనటువంటి యోగ సాధనలు ఉన్నాయి. ఒకటి జ్ఞాన మార్గం, మనం 2వ అధ్యాయం చెప్పుకున్నదంతా కూడా జ్ఞాన మార్గమే. రెండోది ఏంటి, యోగ మార్గం. ఇందాక నేను చెప్పాను కదా, ఇంద్రియాల యొక్క పదును, మామూలు చెవులకు కాకుండా చెవుల యొక్క సాధనాత్మకమైన ఇది పెట్టి చెవులకి పదును పెట్టడం దివ్య శ్రవణం, కళ్ళకి పదును పెట్టడం దివ్య దృష్టి కర్మయోగం. ఇవి రెండు మార్గాలు సనాతనంగానే ఉన్నాయి, ఇవాళ ఏదో కొత్తగా మనం చేసేది కాదు. అది ధర్మం అంటే అందుకు నేను ధర్మం యొక్క నిర్వచనం గురించి మీతో ఇందాక మాట్లాడింది. శాశ్వతమైనది, ఈ మార్గాలు శాశ్వతంగా ఉన్నాయి. ఈనాడు ఎలక్ట్రానిక్ భాషలో మాట్లాడుకుంటాం, ఈనాడు ఎలక్ట్రిసిటీ భాషలో మాట్లాడుకుంటూ ఉండొచ్చు మనం, కానీ విధానంలో మార్పేం లేదు. ఒక 5000 సంవత్సరాలు కూడా ఈ విధానాల గురించి చెప్పుకుంటున్నాం, ఇంకో 10,000 సంవత్సరాల తర్వాత మనకు తెలియదు ఎలాంటి వాతావరణం ఉంటుందో, అప్పుడు కూడా ఈ విధానాలే మాట్లాడుకుంటాం మనం. ఇంచేత ఈ 2 రకాలైనటువంటి విధానాలు, జ్ఞానయోగము కర్మయోగము, సనాతనంగా మనిషికి అందుబాటులోనే ఉన్నాయి. నకర్మణ మనారంభ నైష్కర్యం పురుషోశ్రుతే నచసన్ యసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి. నకర్మణ మనారంభ నైష్కర్యం పురుషోశ్రుతే, నైష్కర్మ్య సిద్ధి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. జ్ఞానయోగం యొక్క మొత్తం ఎస్సెన్స్ కనుక పిండి మనం చెప్పుకోవాలి అంటే ఏమని చెప్తున్నాడు, పని చేయటానికి నీకు అర్హత ఉన్నది, యు కెన్ డూ వాట్ ఎవర్ యు వాంట్, కానీ ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి గ్యారంటీ ఇవ్వలేము. ఆ గ్యారంటీ ఇవ్వలేం కనుక నేను పని చేయను. సో నేను చేయాల్సిన అవసరం ఉంది, మౌనంగా స్థిరంగా ఓ చెట్టు కింద పోయి కూర్చుంటాను అంటే అది వద్దంటాడు. నకర్మణ మనారంభ నైష్కర్మ్యం పురుషోషణతే, పనులు చేయటం వల్ల మనం అనుకున్నటువంటి ఫలితాలు గ్యారంటీగా రావు అని జ్ఞానయోగం నాకు ఎప్పుడైతే తెలిపిందో, నేను పని ఆరంభించను, అసలు నేను చేయను, వద్దు అది చెయ్యొద్దు. నచసం యసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి అంటే మన సన్యాసం మార్గం ఎన్నుకోమంటున్నానా, జ్ఞానయోగం ఎన్నుకోమంటున్నానని అనుకుంటున్నావేమో, దానివల్ల కూడా నీకు సిద్ధి రాదు. ఏ సిద్ధి రాదు, ఏ సిద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు, ఇంద్రియాతీతమైనటువంటి అనుభవాన్ని పొందుతూ. ఇంద్రియాతీతమైనటువంటి అనుభవాలకు ఈ ఇంద్రియాలు ఎలా ఉపయోగపడతాయి అనేటటువంటి సాధన, మొత్తం సాధన రహస్యం అది. దాని గురించి మనం ప్రయత్నించకుండా ఎన్ని జపాలు చేయండి, ఎన్ని పూజలు చేయండి, మీరు ఏవైనా చేయండి, రిజల్ట్స్ రావు. ఎందుకంటే మీరు దేనికోసం చేస్తున్నారు, నేను చాలాసార్లు చెప్పాను, కారు డ్రైవింగ్ చాలా బాగా వచ్చు, అద్భుతమైనటువంటి కారు తీసుకెళ్లి గుంటూరు స్టేషన్ లో పెట్టాడు, పెట్రోల్ నింపి ఫ్రెండ్ కీస్ కూడా అక్కడ పెట్టాడు, దిగాడు ఎక్కాడు కారు, ఫ్రెండ్ ఇల్లు ఎక్కడుందో తెలీదు, కారు నడపటం మొదలెట్టాడు. ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్ గా తెలుసు, ఎప్పుడు కళ్ళు మూసుకోవాలో, ఎప్పుడు ఏ ముద్ర పెట్టాలో, చిన్న ముద్ర పెట్టాలా, ఏ ముద్ర పెట్టాలో బాగా తెలుసు, మంత్రం ఎలా ఉచ్చారణ చేయాలో కూడా చాలా బాగా తెలుసు. గంటలు గంటలు మంత్రోచ్చారణ చేసేస్తున్నాడు, కారులో వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఆపాలి, సాధకులందరూ చేసే తప్పు అది, మనం అందరం చేసేటటువంటి తప్పు. సాధన మొదలెట్టాం, గాయత్రి మంత్రం చేసేయమన్నారు గురువు గారు, చేసేస్తున్నాం. ఎన్నాళ్ళు చేయాలి, ఎందుకోసం చేయాలి? ఈ గాయత్రి మంత్రం చేస్తూ వెళ్తూ ఉంటే ఎక్కడ దానికి ఎండ్ వస్తుంది? యజ్ఞాలు చేయమన్నారు, చేసేస్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటి యజ్ఞం చేసుకుంటూ గంటలు గంటలు చేసేస్తున్నాం. ఎన్నాళ్ళు చేయాలి? ఈ ప్రశ్నలకి జవాబు లేదు మన దగ్గర. కర్మయోగం చేసేటటువంటి వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు. సన్యాసయోగం చేసేవాడు అసలు మొదటిగా మోసంగా వస్తున్నాడు. అసలు వాడు దానికి అసలు వాడు ఏం చేయటం లేవాడు. అంటే ఇవి రెండూ మాత్రము తెలియకుండా చేయకు. నచకర్మ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట కర్మకు కార్యతే హవశక్ కర్మ సర్వ ప్రకృతి జీవుణై. పని చేయకుండా ఉండకు అని ఎందుకు చెప్తున్నాను నేను? పని చేయకుండా నీ శరీరంలో ఏ భాగము లేదు. నువ్వు పని చేసినా చేయకపోయినా నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. ఎక్సెప్ట్ యువర్ కాన్షియస్నెస్, నేను అనేటటువంటి నీ చేతనత్వము తప్ప. మిగతా ఏ ఇంద్రియాలు పనిపే దోమ కుట్టింది, శరీరం కదులుతోంది, కాస్త తిమ్మిరెక్కి ఉంటుంది, మనకు తెలియకుండానే సర్దుకుంటాం. డైజెషన్ వర్క్ ప్రొసీడింగ్, కిడ్నీ ఫంక్షన్ ప్రొసీడింగ్, పూర్ హార్ట్ హృదయం పుట్టిన దగ్గర నుంచి కొట్టుకుంటూనే ఉంటుంది. నిద్రలో కూడా ఏ విధమైనటువంటి రెస్ట్ లేకుండా కొట్టుకుంటూనే ఉంది. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూనే ఉంది. మీరు ఊపిరి పీల్చుకుంటూనే ఉన్నారు, చెవులు పనిచేస్తూనే ఉన్నాయి. తమాషా ఏంటి, చెవులు పనిచేసేటప్పుడు ఈ రైల్వే ట్రాక్ వాటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి తమాషా అది. రైలు విడిపోతుంటే వాళ్ళకి మెలకు రాదు, అలవాటు పడిపోయారు దానికి. కానీ వాడు పేరు పెట్టి పిలవండి, మెల్లిగా లేచిపోతాడు. నువ్వు పిలిచావు కనుక లేచాను, శబ్దం వచ్చింది కనుక లేచాను, నిజం అది. మరి శబ్దం వస్తేనే కనుక నువ్వు లేచేమాట ఉంటే మరి ట్రైన్ పక్క నుంచి ఓడిపోయింది కదా, ఆ శబ్దానికి నువ్వు లేవాలి కదా. ఆ పక్కన ఉన్న వాళ్ళు లేవరు, ఆ శబ్దానికి అలవాటు పడిపోతారు వాళ్ళు. అంటే ఏం జరిగింది అక్కడ? మన ఎంటైర్ బాడీ కెమిస్ట్రీ, మన శరీరము అక్కడున్న దేశకాల పరిస్థితులకు అనుగుణ్యంగా పనిచేయటం నేర్చిస్తుంది. ఒక్క క్షణం కూడా పని చేయకుండా అది ఉంటే జుట్టు పెరగటం ఆగదు, గోల్డ్ పెరగటం ఆగదు. ఏ కర్మ ఆగుతోంది శరీరంలో? అంటే నేను పని చేయకుండా కూర్చున్నాను అని నువ్వు భ్రమించటమే తప్ప నీ మనస్సే కాదు, నీ శరీరాలన్నీ కూడా వాటి పనులవి చేస్తున్నప్పుడు నేను పని చేయటం లేదు అనేటటువంటి భ్రాంతి నువ్వు డెవలప్ చేసుకోకు. మహికస్య క్షణమపి జాతు తిష్ట కర్మకు కార్యతే హ్యవశక్ కర్మ సర్వ ప్రకృతి జేర్గుణై. కర్మ కర్మాచరణ లేకుండా ఎవడనూ క్షణకాలమైనను ఉండలేడు. ప్రకృతి వలన పుట్టిన గుణముల చేత ప్రతివాడును పరవశుడై కర్మలు నాచరించుతూనే ఉన్నాడు. ఇక్కడ సాధకుడు యోగ విజ్ఞాన మార్గంలో కర్మయోగంలో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేటటువంటి సాధకుడు, నేను పని చేస్తున్నాను, ఏ విధమైనటువంటి పని చేయాలి అనే కదా ప్రశ్నతో స్టార్ట్ అయింది. ఆన్సర్ లో వాడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు చేస్తున్నటువంటి కర్మ ఏదైనా అసలు నువ్వు చేస్తే కదా అసలు ఆ ప్రశ్న అడగటానికి. నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావు, నీ డెసిషన్ అది, సొసైటీ డెసిషన్. అమ్మాయికి పెళ్లి చేయాలి, 90% పీపుల్ నా దగ్గరకు వచ్చి చెప్పేది ఏంటంటే పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు, మాస్టారు మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు? అంటే ఎవరు మిమ్మల్ని ప్రేరేపించారు పెళ్లి, అమ్మాయి పెళ్లి చేయాలని? పక్కన ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు అడగకపోతే ఏమో, ఐ హావ్ మై ఓన్ డౌట్స్, మనం అంత తొందరపడమేమో. కార్యతే హవశ్యక కర్మ, సొసైటీకి కానీ ప్రకృతికి కానీ దేశకాల పరిస్థితులకు కానీ మనం లొంగిపోయి ఆ పనులు చేస్తూ ఉంటాం. నువ్వంతటి నువ్వు నిర్ణయించుకుని నేను ఈ పని చేస్తాను అనుకున్న పని ఏదైనా నువ్వు చేయగలిగేవా? ఇవాళ నుంచి నేను 3 గంటల పాటు గాయత్రి మంత్రం జపం చేస్తాను అని చాలా మంది అనుకుంటారు. అలాంటి అనుకునేటటువంటి బడుద్ధాయిల్లో నేను ఒకడిని, ఇంతవరకు చేయలేకపోయినా. నిర్ణయం నాదే, ప్రతిరోజు 3 గంటల పాటు కార్యం కర్మ చెయ్యాలి తప్పదు. ఇంకా గాయత్రి మంత్రం వీళ్ళందరికీ నేను చెప్పేస్తున్నాను చాలా గొప్పదని, చాలా తప్పు పని చేశాను ఇన్నాళ్ళు, చెయ్యాలి అని. ఏది టైం దొరక ఏదైనా అంటే ఏమంటాం, టైం దొరకలేదు. అంచేత ఏది ఇంపార్టెంట్ అయింది, నేను కర్మ చేస్తాను అనేటటువంటి నిర్ణయమా ప్రకృత? మరి నువ్వు చేస్తున్నటువంటి పనులు నువ్వు నిర్ణయించుకుని చేసినటువంటి పనులు ఏమున్నాయి? ఏమీ లేవు కదా. అంచేత నువ్వు చేయగలిగేది ఏంటి? ప్రకృతి యొక్క సహజంగా జరిగేటటువంటి కర్మకు అడ్డుపుల్లేయటం. మిషన్ ఫాస్ట్ గా తిరుగుతోంది పాపం. యోగ సాధకుండా అనేటటువంటి పేరుతో మనం ఏం చేస్తాం, మిషన్ లో ఒక అడ్డుపుల్లేస్తాం. తర్వాత గురువు గారి దగ్గరకు వచ్చి ఏం చెప్తాం, మాస్టర్ మేము యోగ సాధన మొదలెట్టాం, అడ్డంకులు వస్తున్నాయి. ఏం వేశారు అడ్డంకులు, మీరే వేసుకున్నారు అడ్డంకులు యోగ సాధన పేరుతో. ఏం చేస్తాం మనం అడ్డంకులు, సహజంగా నార్మల్ గా మామూలుగా జరిగిపోయేటువంటి కర్మల్ని మనం ఆపేసుకుంటాం. ఆపేసుకున్నాక ఏం చెప్తారో తెలుసా, 90% పీపుల్, నాకంటే మిగతా వాళ్ళే బాగున్నారండి, మిగతా వాళ్ళే సుఖంగా ఉన్నారండి, అసలు వాళ్ళు ఏమీ చేయటం లేదు, వాళ్ళు చాలా ఇందుకు మీకు ఎలా అనిపించింది, మీరు అడ్డుపుల్లలు వేసుకున్నారు, వాళ్ళు అడ్డుపుల్లలు వేసుకోలేదు. జాగ్రత్త, యోగ సాధనలో మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఇది చేస్తాను ఇది చేయను అనేటువంటి నిర్ణయం మీరు తీసుకునేటప్పుడు, అది బిజినెస్ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా కావచ్చు, నాచురల్ గా జరిగేటటువంటి ప్రక్రియకు నువ్వు అడ్డుపుల్ల వెయ్యకు. అద్భుతమైనటువంటి కథ ఒకటి వస్తుంది మనకి పురాణాలలో. యమునా నది పొంగి పెరుగుతోంది వర్షాకాలం. దూర్వాసులు ఉన్నారు, ద్వారకా నగరానికి వేం చేశారు. లక్కీగా శ్రీకృష్ణుడు ఉన్నాడు అప్పుడు, సరే విడిదిచ్చాడు ఎక్కడ, యమునా నదికి అటువైపు. విడిదిస్తున్నప్పుడే రుక్మిణి చెప్పింది, చాలా చికాకు పడతాం మాస్టర్, మనం రాజమహల్ లోనే ఇచ్చేద్దాం విడిది, ఏం పర్వాలేదు, వరదలున్నాయి, స్పేట్ లో ఉంది, మనం వాళ్ళకి టైంకి ఆహారం అది అందించలేము, టైంకి ఆహారం అది అందించలేకపోతే అసలే ఆయన దూర్వాసుడు, ఏం పర్వాలేదులే నేను చూసుకుంటానన్నాడు. సరే విడిదిచ్చాడు. రెండో రోజు వర్షం కురవనే కురిసింది, యమునా నది పొంగనే పొంగింది. సరే వీళ్ళు ఏదో మరి రాజుగారి వంటశాలలో ఉన్నటువంటి వంట వాళ్ళు, వాళ్ళు ఆ దూర్వాసుడు వాళ్ళ శిష్యులకి వాళ్ళందరికీ కూడా కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ చేయించేశారు. చేయించేసి తీసుకెళ్లాలి అంటే నది ఎలా దాటడం, యమునా నది దాటడం చేత కావటమే. ఇంకా చివరికి ఎక్కడికి వస్తారు, ఎవరైనా వచ్చారు శ్రీకృష్ణుడి దగ్గరికి. అఖండ బ్రహ్మచారి అయినటువంటి శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, దారిమ్మని అడగండి యమునా నదికని. కొనుక్కుంటూ పోయారు వీళ్ళు, ఈయనంట బ్రహ్మచారి ఏంటిట, 16,000 మంది భార్యలు ఉన్నారు మనకి తెలిసి, మనకి తెలియకుండా ఈయనకి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఈయన్ని పట్టుకుని బ్రహ్మచారి అంటారేంటి, యమునా నది దేవత వాయిస్తుందరే, ఈసారి కృష్ణుడు తప్పించుకోలేడు. వెళ్ళి అడిగారు, నమ్మకం లేదు దారిస్తుందని, కానీ జరగకూడని జరగటమే ఆధ్యాత్మికత, దారిచ్చింది అది. సరే వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడి యొక్క రాజభవనంలో వండించి పంపించిన ఆహారాల క్వాలిటీ అది మనం ఊహించుకోవచ్చు కదా. అందరూ సృష్టి పూర్తిగా తిన్నారు. మళ్ళా వరద పొంగు. ఇప్పుడు ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తారు, దూర్వాసుల దగ్గరికి వెళ్ళారు. వస్తున్నప్పుడు ఎలా వచ్చారయ్యా, దూర్వాసుడు వాడి స్టైల్లో అడుగుంటాడు, మామూలుగా అడగలేదా. వీళ్ళు గలగలో అడుగుతూ చెప్పుంటారు, శ్రీకృష్ణుడు ఇలా అన్నాడని. హాయ్ ఇలా అన్నాడా శ్రీకృష్ణుడు, అసలు నేను చెప్తున్నాను, నేను నిరంతరము అవడవుతూ ఉపవాసం ఉంటాడు, అలాంటి దూర్వాసుడు చెప్తున్నాడు పో దారి మను, ఇప్పుడే మెక్కాడు సృష్టి పూర్తిగాను, ఈయన ఉపవాసం ఉంటాట, దారి ఇచ్చింది. ఆ కథ అంతరార్థం ఏంటని, ఎందుకు ఆ కథను ఎందుకు చెప్పారు వాళ్ళు అక్కడ. ప్రకృతికి అనుకూలంగా సహజమైనటువంటి పనులు మీరు ఏమి చేస్తున్నా, నైవం పాపం అవాప్సి అని భగవద్గీతలోని తర్వాత చెప్తాడు. మీరు గీత గీసుకోవటం నేర్చుకోవాలి యోగ సాధకుడు. అందుకే మొదట్లోనే చెప్పాను, యోగ సాధనలో ఈ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్, ఇది వరకు పుట్టుకతోనే ఆ ఇళ్లలో సంస్కారాలు అభ్యర్థించేవారు, ఏది చేయవచ్చు ఏది చేయకూడదు, ఏది ప్రకృతికి అనుగుణ్యమైనటువంటి కర్మ, ఏది ప్రకృతికి అననుకూలమైనటువంటి కర్మ. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ట చకర్మ కృత్. నువ్వు ఒక్క క్షణం కూడా ఏమి చేయకుండా ఉండలేవు, అసలు ఏమీ లేకుండా ఉంటేనే శరీరంలో ఇన్ని పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు, చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎంత బాగా కూర్చున్నాడో కదలకుండాను, కానీ కదలకుండా కూర్చున్నాడు, శరీరం అయితే కదలకుండా కూర్చుంది, కానీ శరీరం లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు, బాడీ ఫంక్షన్స్, నర్వస్ ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా, శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి కదా, కళ్ళు తెరుచుంటే కళ్ళు చూస్తూనే ఉన్నాయి కదా, అరుగుదల జరుగుతూనే ఉంది కదా, గుండె కొట్టుకుంటూనే ఉంది కదా. నువ్వు కర్మ లేకుండా కూర్చోలేవు కనుక సన్యసిస్తాను, చేయవలసినటువంటి పని చేయకుండా నేను యోగ సాధకుండా అవుతాను, ఆ భ్రమ వదిలేయండి. యోగ సాధన అంటేనే ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి మ్యాజిక్లు జరుగుతాయో, ఇక్కడే ఈ ఊళ్ళోనే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పటికీ నేను ఆ నవ్వును మర్చిపోలేకుండా ఉంటాను. అందుకని చెప్పేస్తూ ఉంటాను, నేను దుకాణానికి వెళ్ళాను ఒకసారి, నిల్లుల్పాయలు కావాల్సి వచ్చింది దేనికో వంట చేయటానికి. ఆ దుకాణం వాడికి నా గురించి కొన్ని అపోహలు ఉన్నాయి, నేను కాస్త సాధకుడు ఇది చేస్తుంటాడు, వెల్లుల్లిపాయలు ఎవరికి మాస్టారు అని అడిగాడు. నేను కొంటూ ఉంటే ఎవరికి మాస్టారు అని అడుగుతాడు, అంటే నాకే బాబు అన్నా. మీరా వాడి షాక్ ఇప్పటికి నాకు గుర్తుంది, నేను అసలు యాక్ట్ చేయలేకుండా ఉన్నాను. అది అమితాబ్ బచ్చన్ రావాలి ఆ ఎక్స్ప్రెషన్ వాడి మనసులో, మీరు వెల్లుల్లిపాయలా, ఇంకంతా నాకు అర్థం కాలేదు అసలు షాక్ అని. ఇంటికి వచ్చేలా ఆలోచించుకున్నా నేను ఇచ్చేత. తర్వాత మాట అన్నాడు, ఏంటి మాస్టర్ అసలు మేము 15 ఏళ్ళు అయిపోయింది, నీరుల్లిపాయ కూడా ముట్టుకోం మేము. యోగ సాధన ఏంటి అంటే వెల్లుల్లిపాయలు తినకూడదు, ఉల్లిపాయలు ముట్టుకోకూడదు. అద్భుతమైనటువంటి యోగ సాధనం. యోగ సాధన ఆహార నియమాలు, డ్రెస్సులు, బొట్టు పెట్టుకోటాలు వీటి మీద కేంద్రీకరించాను తప్ప, ఆ లోపల ఏ విధమైనటువంటి మానసికమైనటువంటి మార్పులు రావాలి వాడికి. ఒక డాక్టర్ ఉన్నాడు, వాడు కాషాయ బట్టలు కట్టుకుంటేనే, సఫారీ వేసుకుంటేనే, పైజామా వేసుకుంటేనే, లుంగీలు ఆల్చి ఉంటేనే వాడి జ్ఞానం ఏం మారదు కదా. అలాగే యోగ సాధకుడు ఏ జ్ఞానంలో ఉండాలి, వాడు చేసేటటువంటి కర్మలు ఇవి చూసుకుంటాడు. వాడు ఏం చూసుకుంటాడు, నేను చేస్తున్నటువంటి పనులు ప్రకృతికి అనుకూలంగా ఉన్నటువంటి పనులానా. ప్రకృతికి అనుకూలంగా ఉన్నటువంటి పనులంటే అవి ఏది చేసినా కూడా ఆ కర్మ కర్మ కాదు. ఇంచేత మనం మంచి చెడు అని ఏ కర్మలను అనుకుంటామో ఆ కర్మలు యొక్క కొలబద్ద మనమే మార్చేస్తూ ఉంటాం. ఒక మనిషిని చంపడం తప్పు అని మనమే అంటాం. యుద్ధ రంగంలో వాడే కొంతమందిని చంపితే వాడికి ఏం ఏమిస్తాం, వాడికి మనం పరమవీర చక్ర ఇచ్చేస్తాం. మరి చంపడమే తప్పు అవుతే మరి వీడికి పరమవీర చక్ర ఎలా ఇస్తున్నాం? మరి ఇంకోటి కోపం వచ్చేవాడు చంపేస్తాడు, సరే నువ్వు చచ్చిపో అంటాం, గురు శిక్ష కూడా వేసిస్తాం వాడికి. ఇంతకీ ఏ నిర్ణయం కరెక్ట్ అని, చంపొచ్చా చంపకూడదా, డిఫరెన్స్ ఎలా చేసాం మనం? వాడి వెనకాతలు ఉన్నటువంటి భావన, వాడి ప్రకృతి, దేనికి చేశాడు వాడు. అలాగే యోగ సాధకుడు ఏ పని చేస్తున్నా, యోగ సాధకుడు 24 అవర్సే యోగ సాధకుడే. అందుకే గురుదేవుడు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నువ్వు యోగ సాధన చేస్తూ ఉంటే, నువ్వు గాయత్రి సాధకుడు అవుతూ ఉంటే, రామకృష్ణ చిన్న మాట గుర్తుంచుకో, నీ నుంచి నేను ఎక్కువే ఆశించుకోలేదు. వెరీ సింపుల్ థింగ్, ఇది ఒక్కటే నువ్వు గుర్తుంచుకో చాలు, మిగతా నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా పర్వాలేదు. ఈ యోగ సాధనా విధానం మాత్రం రోజుకి కేవలం 24 గంటలు చేసుకో, అందుకంటే ఎక్కువ నువ్వు యోగ సాధన చేయొద్దు అన్నాడు ఆయన. నాకు అర్థం కాలే ఇప్పటికీ 24 గంటల కంటే ఎక్కువ ఎలా చేయగలను, అది మినిమం కది. అంచేత సాధకుడు 24 గంటలు సాధకుడే. ఏ విధంగా సాధకుడు, ఈ అవేర్నెస్, నేను చేస్తున్నటువంటి పని సహజమైనటువంటి పన, సహజం కర్మ కౌంతేయ సదోషముకు నచ్చేది, దోషయుక్తమైందైనా సరే సహజమైనటువంటి కర్మ అవుతే దాన్ని నువ్వు వదిలిపెట్టాల్సినటువంటి పని లేదు. వదిలిపెట్టవద్దు, పనిదని కూడా కాదు, అసలు సింపుల్ ఆర్డర్ పాస్ చేస్తాను, నువ్వు వదిలిపెట్టవద్దు అని. ఇంచేత పని చేయకుండా నువ్వు ఉండలేవు కనుక కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. ఇంకా తిట్లు తగులుకున్నాడు, ఇరిటేట్ అయ్యాడేమో ఎందుకు. ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేసుకుని కూర్చునున్నాడు. ఒక కథ మనం చాలా ఫ్రీక్వెంట్ గా వింటూ ఉంటాం. ఒక సన్యాసి ఒక వేశ్య ఎదురెదురు ఇంట్లో ఉండేవాడట. సన్యాసి పొద్దున్నే లేవటం, ఆ సాధనలు చేసుకోవటం, ఆ అనుష్ఠానాలు చేసుకోవటం, అవంతా ఆ వేశ్య చూస్తూ ఉండేదిట. ఈయన గారు ఆ వేశ్య ఇంటికి ఎవడు వెళ్తున్నాడో వస్తున్నాడో అని చూస్తూ ఉన్నాడు అంతే. కాలం వచ్చింది, రాణి వచ్చారు యమభటులు, రివర్స్ అయ్యారట వచ్చి యమభటులు. యమభటులేమో సన్యాసి దగ్గరికి వచ్చారు, వైకుంఠానికి తీసుకెళ్లేటటువంటి వాళ్ళు వేశ్య దగ్గరికి వెళ్ళారు. పాప అప్పటికి వేశ్యాన్ని మీరు దారి తప్పారు, మర్చిపోయారు, మీరు ఇక్కడ కాదు, మీరు రావాల్సింది యమభటులు రావాలి నా దగ్గరికి. కాదమ్మా మేము కరెక్ట్ గానే వచ్చాం, నీ చేత నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా నీ మనసు ఎక్కడుండేది, ఆ సన్యాసి ఎంత దృష్టవంతుడు, సాధన చేసుకుంటున్నాడు, భగవంతుడు ఉపాసన చేసుకుంటున్నాడు, నాకు అది వీలు పట్టలేదు. ఈయన గారికో ఉపాసన చేస్తూ ఉంటాం పిచ్చి పిల్ల, అద్భుతమైనటువంటి మానసిక మానవ శరీరం లభించిన అలాంటి పనులు చేసుకుంటోంది. మనసు ఎక్కడం అటువైపే ఉంది. మిథ్యాచారస్ ఉచ్యతే, ఇంతకీ ఈయన యోగ సాధన చేశాడా లేదా? జాగ్రత్త, మీరు యోగ సాధన చేస్తూ మిగతా వాళ్ళు చేయటం లేదు, మిగతా వాళ్ళు ఈ విధంగా జీవించటం లేదు, వాళ్ళు మంచివాళ్ళు కాదు అన్నారో, మిథ్యాచారస్ ఉచ్యతే, నువ్వు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నావు, నువ్వు యోగ సాధన చేయటం లేదు. గురువు గారి ఆశ్రమంలో ఇలాంటి నిష్టలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఆశ్రమం నదికి అటువైపు ఉంది. శిష్యులు నది వైపు ఇటువైపు వచ్చారు. కొంతసేపు అయిన తర్వాత ఆశ్రమానికి పరిగెట్టుకుంటూ ఒకడు వచ్చాడు చాలా యాంగ్జైటీతో. పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పి, గురువు గారు కొత్త ముఖం యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ నజ్జు నజ్జు అయిపోయింది, బ్రెయిన్ బయటకు వచ్చేసింది. మా ఊరివాడు కదా, పల్లెటూరు కదా, మా ఊరివాడు మాత్రం కాదు, ఖచ్చితంగా మీ శిష్యుడే అయి ఉంటాడు, ఒకసారి మీరైనా రండి, ఎవరినైనా పంపించండి, అసలు గుర్తించడానికన్నాడు. మళ్ళా చెప్పు ఏం జరిగిందో అన్నాడు గురువు గారు. చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది మాస్టర్, బ్రెయిన్ బయటకు వచ్చి, ఖచ్చితంగా మా ఆశ్రమంలోని వాడు కాదన్నాడు. అదేంటి చూడకుండా అలా చెప్పారు? అయినా మీకు దివ్యదృష్టి ఉంటుంది లేని అన్నాడు. దివ్యదృష్టి కాదు, ఏం కాదు, మా ఆశ్రమంలో ఉంటూ బ్రెయిన్ ఉండటం ఏంటి? ప్రశ్నే లేదు అసలు, ఆ పరిస్థితి రాదు. మన యోగ సాధనలో ఆ తప్పు చేస్తాం అందుకో, బ్రెయిన్ ఉపయోగించడం ఆశ్చర్యం అది. మిగతా అన్ని చోట్ల మనం బ్రెయిన్ ఉపయోగిస్తాం, కామన్ సెన్స్ ఉపయోగిస్తాం, అన్ని ఉపయోగిస్తాం. నకిలీ డైమండ్స్, అమెరికన్ డైమండ్స్ ఏదో పెడుతూ ఉంటాడు కదా, మనకు తెలుసు అవి నకిలీ ఆర్టిఫిషియల్ డైమండ్స్ అని, తక్కువ ఖరీదుకు వస్తున్నాయని. తక్కువ ఖరీదు పెట్టి కొనొచ్చు, దానికి ఉంది, కానీ మనకు తెలుసు అది నిజమైనటువంటి వజ్రం కాదని. కానీ రూపాయి పావలా ఇచ్చి గోదాన ఫలితం మనకు వస్తుంది అంటే ఒప్పేసుకుంటాం. మనమే చాలా మంది ఒప్పుకుంటాం, అది రూపాయి పావలా ఇచ్చేస్తే చాలు మాస్టర్, ఎలా వస్తుంది అది? ఆ కామన్ సెన్స్ ఎందుకు రాదు? ఎలాంటి సంభవం అవుతుంది రూపాయి పావలాతో మీరు ఆవు ఇచ్చేటటువంటి ఫలితం, గోదానం ఇచ్చేటటువంటి ఫలితాన్ని? కానీ అంతే అంతే, ఆ సర్వాభావే అక్షతాం సమర్పయామి. యథాశక్తి పూజాం కురియాత్ అంటే, యథాశక్తి అంటే అర్థం ఏంటి? మీరు ఇంజనీరింగ్ కాలేజీ సీట్ కోసం వెళ్తాడు, ఇంకా బేరాలు మొదలవుతాయి. యథాశక్తి అంటే, యథాశక్తి అంటే మీరు ఎంతవరకు వెళ్తారు? వాడు 2 లక్షలు 3 లక్షలు అడిగితే మీరు రూపాయి పావులా ఇస్తా ఉంటారా? ప్రశ్న లేదుగా, కానీ మీరు ఎంతవరకు వెళ్తారు? అప్పు చేసు, సొప్పు చేసు, మాక్సిమం వెళ్ళగలుగుతారు అంతవరకు వెళ్ళి ఇంకా చేసుకోలేను. యథాశక్తి అంటే మాక్సిమం అప్పర్ లిమిట్ అంటే, మనం మినిమం అప్పర్ లిమిట్. అక్షింతలు, అక్షింతల్లో కూడా కండిషన్ ఉన్నాయి. అసలు మామూలుగా అవుతాయి అక్షింతలు అంటే, అందులో ఉపయోగించే బియ్యపు ఏంటంటారు వడ్ల గింజల, అవి ఖండింపబడకూడదు, పూర్తిగా ఉండాలి, కానీ ఖచ్చితంగా నూకలే ఉంటాయి అందులో. అక్కడ కూడా మనం కరెక్ట్ గా ఉన్నాం. మిథ్యాచారస్ ఉచ్యతే, ఆ విధమైనటువంటి ఆచారం. ఏంటి అక్కడ ఆచారం? నది దాటి వచ్చారు ఆశ్రమం నుంచి గురువులు. యాక్సిడెంట్ అయినవాడు మావాడు కాదు అనేసాడు, గొడవ పోయింది, సాయంత్రం అయింది. ఇద్దరు శిష్యులు రిటర్న్ అవుతున్నారు బ్యాక్ కి. పడవ వాడు రాలేదు, లేకపోతే చీకటి అయిపోయింది, పడవ పెద్ద లోతేం లేదు, పడవ వాడు లేదు, ఒక స్త్రీ కూడా నది దాటాలి. సరే ఒక శిష్యుడు నా భుజాల మీద ఎక్కి ఇమ్మా, నేను దాటించేస్తానన్నాడు. ఇద్దరు దాటించారు. గురువు గారు ఏం చెప్పారు? స్త్రీని ముట్టుకోకూడదని చెప్పారు కదా అన్నాడు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వీడు భోజనానికి వెళ్ళిపోయాక రెండో శిష్యుడు భోజనానికి వెళ్ళాడు, డైరెక్ట్ గా గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు గారు ఘోరం జరిగిపోయింది, మన ఆశ్రమ నిర్మాణంతా భంగం అయిపోయింది, కొంపలు అంటుకుపోయాయి, ఏం చేయాలి ఇప్పుడు, ఏమైందిరా ఇలా జరిగింది మాస్టర్? ఏమోరా, నాకు మాత్రం అనుమానంగా ఉంది, వాడవుతే ఒడ్డునే దింపేసి వెళ్ళిపోయాడు ఆ స్త్రీని, నువ్వు ఆశ్రమం వరకు మూసుకొచ్చావు, ఇంకా మూస్తూనే ఉన్నావు. మిథ్యాచారస్ ఉచ్యతే, మన ఆచరణలో, మన సాధనాత్మకమైనటువంటి యోగ విద్యలో ఇలాంటి కూడనివి, అనవసరమైనటువంటి మిథ్యాచారాలు ఎన్ని చేస్తున్నావు వాటన్నిటినీ కూడా తీసేసుకో. అన్ని కర్మలు, అన్ని ఆచరణలు యోగము కాదు. ఆహారం తీసుకోవటము యోగమే, తీసుకో విధానంలో తీసుకుంటే. కానీ సినిమాల్లో వాటిలో కూడా చూపిస్తాడు కదా, అరటిగల 2 యాపిల్స్ ఓ 15 డజన్లు, ఇదంతా ఎందుకంటే రేపు ఏకాదశి, అంతేతంటే రోజు కంటే ఎక్కువ. మరి అది ఉపాసన ఎలా అవుతుంది? ఆ మిథ్యాచారం వద్దు. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార శౌచ్యతే. ఎవడు కర్మేంద్రియములను దిగబట్టి, చేతలు మాత్రం చాలా సీరియస్ గానే ఉన్నాయి, మనస్సు చేత శబ్దాది ఇంద్రియ విషయములను చింతించుచుండును అట్టివాడు అవివేకి అయి కేవలము కపటవర్తనుడని పిలువబడుచున్నాడు. మిథ్యాచార శౌచ్యతే అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మన యోగ సాధనలో. మనం చేసేటటువంటి అనేక పనులు మిథ్యాచారమే, అనేక రకాలైనటువంటి పనులు మిథ్యాచారమే. మనం స్వచ్ఛావ్రతం చేస్తాం, మిథ్యాచారం. యజ్ఞం చేస్తాం, మిథ్యాచారం. యోగం చేస్తాం, మిథ్యాచారం. ఇంచేత ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయటం లే. మనస్సు యజ్ఞం మీద ఉండదు. కరెక్ట్ గా ఆహుతులు వేయటం లేదు ఎవరు. అతన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు తప్ప అతను తప్పు చేస్తున్నాడు అని నువ్వు గుర్తించావంటే నీ మనసు ఎక్కడుంది? గ్యారంటీగా యజ్ఞం మీద లేదు. నీ మనసు ఎక్కడుందనమాట? మరి మిథ్యాచారమే అది. అలాగే అన్ని చోట్ల ఇంకా చాలా గురుదేవులు చెప్తూ ఉంటారు సత్యనారాయణవ్రతానికి, సత్యనారాయణవ్రతం చేసుకుంటున్నాను రా అని పిలుస్తారు. వస్తే ఏమవుతుంది? అందరూ బయట కూర్చుని ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ, లోపల ఎక్కడో మారుమూల సత్యనారాయణవ్రత మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఈయన న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కానీ ఎంత అవస్థలు పడ్డాడు, ఎన్ని ఎన్ని రకాలుగా లోన్స్ తీసుకోవాల్సి వచ్చిందో ఈ గందరగోళం అంతా ఏకరువు పెడుతూ ఉంటాడు. చివరికి వాడు పిలుస్తాడు, స్వామి కొబ్బరికాయ కొట్టే టైం అయిపోయింది, ఆర్తి ఇచ్చే టైం అయిపోయింది, ఆర్తి చేసుకోండి. ఇంతకీ సత్యనారాయణవ్రతం నువ్వు చేసుకున్నావా, పురోహితుడు చేసుకున్నాడా? మిథ్యాచారమే అది కాదా? ఈ మిథ్యాచారాలన్నీ మన ఆచరణలోకి ప్రవేశింపబడి అదే కరెక్ట్ అనుకుని చివరికి అసలైనటువంటి ఆచారాలు, అసలైనటువంటి సాధనాత్మకమైనటువంటి ప్రక్రియలు పోయాయి. మనకు ఆకలిస్తే మనం భోజనం చేస్తాం, మనం పరీక్ష రాయాలంటే మనం చదవాలి, మరి మన బదులు ఇంకోటి పూజ చేయవచ్చు అనేటటువంటి కామన్ సెన్స్ ఎలా వచ్చింది మనకి? మనం ఇంకోడెవడో పూజ చేసేస్తే ఆ ఫలితం మనకు వచ్చేస్తుంది, ఎలా వస్తుంది? ఇంకోడెవడో ఎక్సర్సైజ్ చేసేస్తే మనకు ఆ బలం వస్తుందా? రాదు కదా. మరి ఈ కాన్సెప్ట్ ఎలా దూరిందో మన భారతీయ సాంప్రదాయంలో దూరింది. మన బదులు ఇంకోటి చేయొచ్చు, కొందరు మాత్రమే చేయొచ్చు, ముగ్గురికి అర్హత ఇచ్చింది భారతీయ సాంప్రదాయం, తల్లి తండ్రి గురువు, వీళ్ళు ముగ్గురికి మాత్రమే ఆ అర్హత ఉంది వాళ్ళ బదులు ఇవ్వటానికి. కానీ ఇప్పుడు వీడు తీర్చుకోవాలి, మళ్ళా వీడు అప్పులు చేశాడు, ఇరుక్కుపోయాడు. తండ్రి తన యొక్క సంపాదన నుంచి ఇవ్వచ్చు,